రెండు వచనాలు. సిస్టర్ కమలా గారు 1-2 వచనాలు.
ఓకే,
అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, త్వరగా త్వరగా చదవాలి.
ఓకే. ఆ కాలమున శిశువులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, రెండవది ఆయన ఒక చిన్న పిల్లవాడిని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా నేను చేస్తున్నాడండి.
సునీత గారు 3-4 వచ్చినాను.
మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వల్ల తన్ను తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
అలాగే బ్రదర్ సుధాకర్ గారు 5-6 వచ్చినారు.
మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అన్నాడు.
బ్రదర్ శామ్యూల్ గారు 7-8 వచ్చినాడు.
వందనాలను. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనిషినికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగను అంగహీనుడవగను జీవములో ప్రవేశించుట నీకు మేలు. వందనాలను.
సత్య గారు 9 వచ్చి.
నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు.
శిశు జోత్స్న గారు 10 వచ్చి.
ప్రైజ్ లార్డ్ సార్. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకునుడి. వీటి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూతురని మీతో చెబుచున్నాను.
సిస్టర్ డాక్టర్ మోనికా జాయ్ గారు 11-12
వచ్చినారు. నీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెదకరా?
బ్రదర్ మోజెస్ గారు 13-14
వచ్చినారు. సార్, వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించుట కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. ప్రెసిడెంట్ సార్.
థ్యాంక్ యూ. చక్కగా అర్థవంతంగా స్పష్టంగా దోషాలు లేకుండా వాక్య పఠనం చేసి సహకరించిన ట్రినిటీ మందరికి వందనాలు. 2వ రోజు బైబిల్ స్టడీ కొనసాగించడానికి మన మధ్యలో సీఎం మహేష్ సార్ గారు ఉన్నారు. సమయాన్ని సార్ కప్పు చెప్తున్నాను సార్. వందనాలు సార్. ప్రైజ్ సార్.
నా వాయిస్ వస్తుందా కదా?
క్లియర్ గా ఉంది సార్.
థ్యాంక్స్. ప్రార్థన చేసుకుందాం. తల్లి ఉంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకిచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి, ప్రభా నూతన మాసమును బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. 4 నెలలు నీ పరిచర్యను చేసే భాగ్యం ఇచ్చారు. అనుదినము ప్రభువాన్ని ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ప్రత్యేకించి ప్రభువా బైబిల్ స్టడీ జరుగుతున్న రీతిని బట్టి మీకు వందనాలు. మినడ దినమందు మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. మెడికల్ డిపార్ట్మెంట్ లో మీరు కట్టిన 30 సహవాసాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం స్టడీ టీమ్ గా నిలబడ్డ ప్రియులు దేవా, మరి కమలమ్మని బలపరచండి, సోదరి సునీతాన్ని మీరు బలపరచండి, సత్య సిస్టర్ని బట్టి, జోస్న సిస్టర్ని బట్టి, మోనికా సిస్టర్ని బట్టి, మోయస్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు. ట్రైనింగ్ టీమ్ సుధాన్ మీరు బలపరచండి, శామ్యుయల్ మీరు బలపరచండి, ఇమానియల్ మీరు బలపరచండి. మా సంభాషణ వచ్చిన వారికి అందరికీ ప్రయోజనకరంగా మీరు వచ్చినండి. జిల్లాలో జరుగుతున్న బైబిల్ స్టడీస్ కూడా జిల్లాలకు ప్రయోజనకరంగా జరిగించడానికి ఆయన మీ అందరూ మా అందరికి మీరు సహాయం చేయండి. మరొకసారి నూతన మాసం బట్టి, మొదటి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ వినముంది వాక్య భాగాన్ని మేము ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయము. వచ్చిన వారందరినీ మీరు బలపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికి మరొకసారి రెండో దిన అగ్రూ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. 8 మంది స్టడీ టీమ్ గా ఉంటారు, మిగతా సభ్యులందరూ కూడా పార్టిసిపెంట్స్ గా ఉంటారు. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, తప్పకుండా మీ సమాధానాలు మీరు ఆ చాట్ బాక్స్ ద్వారా తెలియజేయాలని, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే మనం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం. అది మంచి దినాన్ని మనం ఉపవాస ప్రార్థన గడపడానికి కూడా సిద్ధపడదాం. మొదటి దినం కాబట్టి సాయంత్రం సెంటర్ కాన్ఫరెన్స్ లో మనం హాఫ్ నైట్ ప్రార్థన కూడా కలిగి ఉన్నాం, దాని కొరకు కూడా మనం సిద్ధపడదాం. మరొకసారి స్టడీ టీమ్ సభ్యులకి అందరికీ ఆహ్వానం. నిన్నటి దిన ముందు కంటే కూడా ఈరోజు మీరు బెటర్గా సిద్ధపడి వచ్చారు, బెటర్గా మాట్లాడతారు అని భావిస్తా ఉన్నాను. నిన్న మనం కమలమ్మ గారు, సునీత సిస్టర్, హెడ్ కాన్స్టేబుల్ సుధా వాక్య భాగాలు 1-6 వచనాల మీద డిస్కషన్ కంప్లీట్ చేసుకున్నాం. 7 వచనం నుంచి డిస్కషన్కి వెళ్లే ముందు ఈ 1-6 వచనాల్లో మీరేమన్నా యాడ్ చేసే విషయాలు ఏమైనా ఉంటే యాడ్ చేయండి, ఏమైనా మాట్లాడే విషయాలు ఉంటే మాట్లాడండి, లేకపోతే ముందుకు కొనసాగుదాం. లేవు అని మీరు ముగ్గురు అన్మ్యూట్ అయి చెప్పినా ముందుకెళ్తారు. సునీత సిస్టర్, కమలమ్మ గారు, మీరేమన్నా మాట్లాడే ఉన్నాయమ్మా మీ వస్తు భాగాలు? సునీత సిస్టర్ ఏమి లేవన్నారు, కమలమ్మ
లేవండి.
ఓకేమ్మా. 7-8 వచనాలు శామ్యుయేల్ వాక్య భాగం. 7-8 వచనాల్లో శామ్యుయేల్ నువ్వు మాట్లాడే విషయాలు ఏమైనా ఉన్నాయా, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఎస్
సార్, ఇక్కడ ఒక డౌట్ సార్. అంటే కాళ్ళు చేతులు అంటే తీసేసుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించేటప్పుడు అక్కడ కూడా అట్లే ఉంటామా, లేకపోతే అవయవాలు ఏమైనా కరెక్ట్ గా ఉంటుంది అనేది నా డౌట్ సార్. ఇది ఇర్రెలెవెంట్ అంటే మీరు స్కిప్ చేసేయచ్చు సార్.
ఇర్రెలెవెంట్ కాదు, కానీ స్టడీ నీ వాక్య భాగం నుంచి బయట వాళ్ళు ప్రశ్నలు అడిగితే నువ్వు సమాధానం చెప్పగలగాలి. నువ్వే అంటే ఒకవేళ నేను స్టడీ చేశాను నాకు దొరకలేదు అని అంటే నువ్వు అడగచ్చు, కానీ నీ పోర్షన్ లో నువ్వే సమాధానం చెప్పే స్థాయిలో ఉంటే బాగుంటుంది. రైట్ సహోదరుడు, మరి 7-8 వచనాలను ఆధారం చేసుకుని ఇక్కడ ఈ మాట మీద అడుగుతా ఉన్నాడు, అంగహీనుడివై జీవంలో ప్రవేశించట మేలు. సో నిత్యత్వంలో కూడా అంగహీనులు, అంగహీనత లేని వారు అట్లా ఏమైనా ఉంటుందా, అక్కడ కూడా అవయవ లోపాలు ఉంటాయా అని అడుగుతున్నాడు. ఏమైనా స్టడీ టిప్ స్పందిస్తారా?
సార్ అలా ఏమి ఉండవని నా భావన. ఎందుకనంటే అయినా కూడా ఇక్కడ నరికివేయి, తీసివే, పీకివే అనేది జస్ట్ దాన్ని పరిత్యజించమనే కానీ అలాగే ఫిజికల్ గా తీసేసుకోమని కాదు. కాబట్టి ఏదేమైనా కూడా పరలోక రాజ్యంలో అందరూ కూడా సర్వాంగ సుందరంగానే ఉంటామని నా భావన సార్.
దానికి ఏమైనా వాక్యాధారాలు మాట్లాడుతా ఉంటే బైబిల్ స్టడీలా ఉంటది. వాక్యాలు లేని చోట అభిప్రాయాలు చెప్పాలి. ఏమైనా వాక్యాలు మాట్లాడితే క్లారిటీతో ఉంటాం. సరే సుధా, నేను అంగహీనులు ఎవరు నిశ్చత్వంలో ఉండరు అని భావిస్తున్నాను అన్నాడు. మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా?
అంగహీనులు ఎవరు అంగహీనులుగా ఉండరేమో అని నా భావన సార్. అక్కడ ప్రవేశించిన తర్వాత
నిశ్చత్వంలో అంగహీనత అంటూ ఏముండదు, సర్వాంగ సుందరులుగానే ఉంటారన్న పదాన్ని వాడాడు బ్రదర్. అద్భుతమైన పదజాలం. అట్లాగే స్టడీ టీం ఇంకేమన్నా ఏకీభవిస్తున్నాం, లేకపోతే విభేదిస్తున్నాం, లేకపోతే మేము ఎలా అనుకుంటున్నాం, లేకపోతే మాకు ఈ వాకింగ్ గుర్తు వస్తుంది, అలాంటివి ఏమి లేవా? అంగహీనత ఏమీ ఉండదు అని ఏకీభవిస్తా ఉన్నారు. అట్లాగే సరే, ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా శామ్యూల్?
సార్ ఏం లేదు సార్.
రైట్, 7-8 వచనాల మీద మిగతా వాళ్ళకి ఏమైనా ప్రశ్నలుంటే మీరు అడిగితే మీకు శామ్యూల్ హెల్ప్ చేయగలుగుతాడు, తన వాక్య భాగం నుంచి తను మాట్లాడగలుగుతాడు. ఏమైనా మాట్లాడతారా? సహోదరుడు అనీలు తను చక్కటి వాక్యాన్ని కోట్ చేశాడు ఈ ప్రశ్నకు. లూకా 20:36 నుంచి, వారు పునరుద్ధానంలో పాలివారే ఉండి దేవదూత సమానులు దేవుని కుమారులే ఉందరు గనక వారిక చావనేరరు. కాబట్టి అక్కడ దేవదూత సమానులు, నేను ఇక్కడ ఒక మాట అంటారు, ఈవెన్ పరలోకంలో స్త్రీ పురుష భేదాలు ఉండవు అని వాక్యం చెప్తా ఉంది. స్త్రీ ఇక్కడ ఈ వాక్య భాగం దగ్గర కూడా పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు, స్త్రీ పురుష భేదాలు కూడా ఉండవు. అందులో స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ అట్లాంటివి ఏమి లేవు. కొన్ని విషయాల్లో పురుషులు బలవంతులు, కొన్ని విషయాల్లో స్త్రీలు బలవంతులు, అలాంటివి ఏమి నిశ్చత్వంలో ఉండవు. సంపూర్ణుడు, ఏ లోపం లేనివారు, ఇందులో కూడా కొదువు లేనివారు అని ఈ వాక్యం, చక్కటి వాక్యం అని కోట్ చేశారు. బాగుంది.
యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:2 ఉండేది ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా సార్?
నువ్వే చెప్పాలి, ఏముంది అక్కడ?
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, గనుక ఆయన్ను పోలి ఉందమని ఎరుగుదుము.
ఏమంటా వాక్యం నుంచి?
అంటే చివరిగా ఏసఐ ఎట్లా ఉంటారు, అట్లా మనం కూడా మారుతాము రూపంలోకి అని ఏసఐ.
చాలా చక్కటి వాక్యం. నేను ఫిలిప్పి పత్రికలో మరొక వాక్యాన్ని కోట్ చేస్తున్నాను, 3:21, మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని రాయబడింది. ఇప్పుడు శరీరానికి ఉన్న లిమిటేషన్స్ అన్ని కూడా పోతాయి, ఆయన మహిమ శరీరం లాంటి శరీరంలోకి మనం వెళ్తాము. మొదటి కొరింది 15:5 కూడా పునరుద్ధాన శరీరం. నేను ఎలా భావిస్తాను, వైట్ బ్లాక్ అట్లా ఏమి అక్కడ ఉండదు. టాలు లేకపోతే స్టార్ట్ పొట్టి పొడుగు, బక్పల్చిన లేకపోతే ఊబకాయం, అట్లాంటివేమి నిశ్చత్వంలో ఉండవు, లోపాలు ఉండవు అని ఈ వాక్యాలు మనకి భరోసా ఇస్తా ఉన్నాయి. అందరం అన్ని విషయాలు సంపూర్ణగానే ఉంటాం అని ఆ వాక్యాన్ని బట్టి నేను భావిస్తా ఉన్నాను. ముందుకెళ్దాం మరి. 7-8 వచనాల మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడచ్చు.
ఇక్కడ 7 లోకమునకు శ్రమ అనేది ఒకసారి నాకు అభిప్రాయంగా ఉంచారు. ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పిన వారికి శ్రమ అంటే బాగానే ఉంటారు కింద వచనంలో, కింద లైన్ లో. బట్ లోకమునకు శ్రమ ఒక వ్యక్తి ద్వారా ఎట్లా వస్తుంది అనేది
ప్రశ్న. శామ్యులకి అర్థమైంది అనుకుంటున్నాను, స్పందించాలి.
సార్ ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేయమండి.
లోకానికి శ్రమ, అభ్యంతరం కలగజేసిన వాణికి శ్రమ అంటే నాకు అర్థమయ్యేది. కానీ అంటే రెండో మాటలో ఆ మాట ఉంది, ఆ మనుషునికి శ్రమ అని ఉంది. దాని లోకానికి శ్రమ ఏంటి అని అడుగుతున్నాడు. ఇంకా అర్థం కాలేదా ప్రశ్న?
అర్థమైంది సార్, అర్థమైంది సార్. అంటే యాక్చువల్ గా ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఈ దేవుని రాజ్యం గురించి ఉన్నాయి సార్. అంటే ఇక్కడ దేవుని రాజ్య సంబంధమైన విషయంలో, ఈ లోకంలో ఉన్న విషయంలో ఈ అభ్యంతరాలు వస్తాయి, దానివల్ల శ్రమ అంటున్నారు సార్. అది నాకు అర్థమైంది సార్.
సైటీ నుంచి ఇంకెవరైనా మాట్లాడతారా? అభ్యంతరాలు ఎవరు కలగజేస్తున్నారో ఆ మనుషునికి శ్రమ, అది అర్థమవుతుంది. కానీ అభ్యంతరాల వల్ల లోకమునకు శ్రమ, దాన్ని ఎలా తీసుకోవాలన్నది ప్రశ్న. సరిటీం ఇంకెవరైనా మాట్లాడతారా?
వాక్యంలో ఒక దగ్గర ఇందువల్లనే నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతున్నది అని ఒక దగ్గర ఉంటది కదా బ్రదర్. సో ఎవరైతే అభ్యంతర పరుస్తారో, సో వాళ్ళ వల్ల దేవునికి అవమానం లేదా ఆయన నామానికి అవమానం కలుగుతుంది అని, అంటే దూషింపబడుతుంది ఆయన వాక్యంని. అంటే ఎక్కడైతే ఫలించాలో అక్కడ ఫలించకుండా అక్కడ ఆపోజిట్ అవుతుంది, ఆయన నామం దూషింపబడుతుంది. అంటే నెగటివ్ ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, మంచి ఎప్పుడైనా గానీ అది.
మౌనిక చాలా చక్కగా మాట్లాడుతున్నా. మౌనిక, నువ్వు మాట్లాడాలనుకున్నది సింగిల్ సెంటెన్స్ లో మాట్లాడాలి, అవసరం అయితే వివరణ అడుగుతాం అప్పుడు మాట్లాడాలి. ఏం చెప్పాలనుకుంటున్నావో అది సాధ్యమైనంత తక్కువగా మాకు సూట్ గా చెప్తే గుర్తుంటది, లేకపోతే మర్చిపోతాం. ఏం చెప్పాలనుకుంటున్నావు? 1 వర్డ్ ఆన్సర్ కే చెప్పు, ఎక్స్ప్లెనేషన్ వద్దు.
ఆయన నామం దూషింపబడుతుంది కాబట్టి శ్రమ.
ఎవరికి? రైట్, లోకానికి శ్రమ అన్న దాని మీద ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి. చాట్ బాక్స్ లో కూడా మాట్లాడితే బాగుంటది. చాట్ బాక్స్ లో ఏం మాట్లాడతలా? సైమన్ నాయుడు గారు అంటారు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. ఎవరినో గురుజారప్పారావు గారు అనుకుంటారు, జ్ఞాపకం చేశారు, వందనాలు. ఇందుకే మమ్మల్ని ఏం నేర్చుకోమంటారు? లోకానికి శ్రమ అంటే మనుషులకు శ్రమ అని మీరు అన్న దాని ప్రకారం అర్థమైంది. కానీ అభ్యంతరం వచ్చిన వ్యక్తికి శ్రమ అంటే అర్థం చేసుకుంటాను, గాని లోకానికి ఎట్లా శ్రమ అవుతుంది అని మా ధర్మ సందేహం. మా అంటే సుధా ధర్మ సందేహం. అదేమన్నా మాట్లాడితే బాగుంటుంది. జోష్నా,
లోకంలో అంటే పాపం ఎక్కువైపోయి, అంటే పాపం ద్వారా శ్రమ ఎక్కువైపోయి నరకంకి పోతాం సార్, పాపము అని అనుకుంటున్నా.
బాగుంది. ఏమైనా ప్రశ్న అడిగిన వాళ్ళకి ఏమైనా మేము సమాధానం ఇవ్వగలిగామా?
సార్ నాకు కొంచెం డీటెయిల్ గా అర్థం కాకపోయినా నాకు ఒక భావన ఉంది సార్. ఏంటంటే ఆదామావల యొక్క పాపం వలన ఈ సృష్టి అంతా కూడా శపింపబడినట్టుగా ఉంటది కాబట్టి ఆ విధంగా ఏమైనా తీసుకోవచ్చు అని నా ఉద్దేశం సార్.
ఆదామావల పాపం వల్ల సృష్టి శపించబడ్డట్టుగానే ఇక్కడ అభ్యంతరాల వల్ల లోకం శపించబడుతుంది అన్న నీ భావన?
అంటే ఒక వ్యక్తి వల్లనే ఇది సంప్రాప్తమైంది కాబట్టి అట్లా తీసుకోవచ్చు అని నా భావన సార్. బట్ వారు చెప్పిన దాంట్లో క్లారిటీ రాలేదు సార్, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే
బాగుంటుంది. అట్లాగే అట్లాగే బాగుంది. ఇక్కడ సజీవాహిని కామెంట్ చదువుతున్నాను. పాపభరితమైన ఈ లోకంలో పాపం చేసేందుకు ప్రేరేపించే పరీక్షలు ఎవరికైనా రాకమానవు. అయితే మనుషులు ఇతరులను ఈ విధంగా ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపించిన వారి బాధ్యత ఏమీ ఉండదనుకోవడం సరికాదు. కాబట్టి పాపభరితమైన లోకంలో పాపం చేసేందుకు వచ్చే ప్రేరేపణలు అభ్యంతరాలు అని అంటున్నారు. దానివల్ల ఆ పాపాన్ని ప్రేరేపించే వ్యక్తికి శ్రమ, ఆ పాపానికి ప్రేరేపించబడ్డ వారికి కూడా శ్రమ. సో ఎవరైతే అభ్యంతరాలకులో మోసపోయారో వారికి శ్రమ, ఎవరి వలన అభ్యంతరాలు వచ్చాయో ఆ మనుషునికి శ్రమ. అర్థం కానీ ఏమైనా ఉంది అనిపిస్తుందా సుధా?
అర్థమైంది. తన అభిప్రాయం వలన మిగతా వాళ్ళందరూ కూడా పొల్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది లోకమంతటికి శ్రమగా భావిస్తూ ఉన్నాను సార్. అది
మేము మోసపోయాము, మోసపోయాం కాబట్టి మోసగించినోడిది తప్పు, మోసపోయినా మాదేమి తప్పు లేదు, మాకేమి శిక్ష లేదు అనుకోవడానికి వీల్లేదు. మోసగించినోడిది తప్పే, మోసపోయినోడిది తప్పే. ఇది లంచం ఇవ్వడమే కాదు, పుచ్చుకోవడం కూడా తప్పే. అట్లానే ఉంది. ముందుకెళ్దాం. ఇంకేమన్నా చాలా చక్కగా కోట్ చేస్తుంది. రాము ఎలక్ట్రికల్ సహవాసం నుంచి అంటాడు, ఏలీ కుమారుల పాపం వల్ల లోకం పాపంలో పడింది అని దాని ప్రభావం లోకం మీద ఉంటుందని తను మాట్లాడుతున్నాడు. తర్వాత వసంత రాజేష్ గారు అంటారు, ఆకాను పాపం వల్ల ఆకాను వంశం, తర్వాత ఆకాను పాపం చేయడం వల్ల గోత్రం మొత్తం శపించబడింది అన్నమాట జ్ఞాపకం చేస్తున్నారు. ఓడిపోయారు వాళ్ళ యుద్ధంలో, ఓడిపోయారు వాడు పాపం చేస్తే. ఇస్రాయేల్ యుద్ధంలో ఓడిపోయారు, ఆకాను పాపం చేస్తే ఆకాను వంశం అంతా రాళ్లతో కొట్టేశారు. దానివల్ల నష్టం అతనికే కాదు, ఇస్రాయేల్ ప్రజలు కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా చక్కగా మీరు మాట్లాడుతున్నారు చాట్ బాక్స్ లో, థ్యాంక్ యూ. ముందుకెళ్దామా, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? 7-8 వచ్చినాడు. ఏమీ లేవు అని మీరు మాట్లాడితే ముందుకెళ్తాను నేను. మనం ఈరోజు ఈ పోర్షన్ కంప్లీట్ చేసుకోవాలి, అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఏమీ లేదు మీరు రైట్ మాట్లాడు కదా
సార్. ఈ నదికి నీ ఎదురు నుండి పారవేయము అన్నది అని మనం ఎట్లా ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది సార్?
శామ్యుయెల్ మెడికల్ నుంచి అంటాడు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అక్కడ ఎవడు పిచ్చోడు యుద్ధం చేస్తుంటే ప్రపంచం అంతా బాధపడుతుంది. అట్లాగే ఇది కూడా ఉంటది, నన్ను మాట్లాడినాడు చాలా రిలవెంట్. గెహజీ కుటుంబం దాన్ని కూడా చేశారు, మనకు అర్థమైన సత్యం. ఇక రెండో ప్రశ్న మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. బాబు శామ్యుయెల్ అనేది ప్రశ్న అడిగాడు, నీకేమన్నా అర్థమైందా?
సార్ వందనాలు సార్. అంటే అక్కడ ఇంపార్టెన్స్ అనేది మాట్లాడుతున్నారని ప్రభు అర్థమైంది సార్ అన్న ప్రశ్నకు సమాధానం.
ఏమి ఇంపార్టెన్స్ మాట్లాడుతున్నారు?
నరికేయడం అనేది అడిగినారు. అంటే ఇక్కడ నరకంలోకి వెళ్ళడం కంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఏ డెసిషన్ తీసుకోవడం, ఆ ఇంపార్టెన్స్ అనేది మాట్లాడుతున్నారు సార్ డెసిషన్.
ఇంకేమైనా స్టడీ టీం మాట్లాడతారా? చేయి నరికేసుకో, కాళ్ళు నరికేసుకో, ఏంది భాష మరి భయంకరంగా ఉంది, అట్లాగే చేయాలా అని అడుగుతున్నాడు సోదా. ఏమైనా చెప్తారా
సార్? ప్రైజ్ లోడ్
చేసమ్మా చూస్తున్నా.
చెయ్యి నరకడం కాలు నరకడం అన్ని మన అవయాలను కాదు సార్, మన తలంపులను అని నేను అనుకుంటున్నా సార్. మన పాప తలంపులు అంటే దేవునికి అనుకూలంగా మనం ఉండాలి, మన పని మన ప్రవర్తన.
అమ్మా నేను వివరణ అడిగితే నువ్వు వివరంలోకి వెళ్ళాలి, వివరణ అడగకపోతే వన్ వర్డ్ ఆన్సర్లు చెప్తే గుర్తుంటాయి మీ సమాధానాలు, లేకపోతే గుర్తుండవు. అర్థం కానప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాను, అప్పుడు చెప్పారు. ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి?
మన ప్రవర్తన సార్.
మన ప్రవర్తన దిద్దుబాటు చేసుకోమని ఆయన అలా చెప్తున్నాడు అని అంటారు, అంతేనమ్మా?
తలంపులు కూడా సార్.
తలంపుల్ని దిద్దుబాటు చేసుకోమని చెప్తున్నాడు ఆయన జోష్ణ, అంతేనా?
అంతే సార్.
ఇంకేమైనా మాట్లాడతారా? అలా ఉండొద్దు, మార్చుకోండి, జాగ్రత్తగా ఉండండి అంటే బాగానే ఉండేది, ఇలా లేదు. నరికేసుకో, పిరికేసుకో, అది కొంచెం ఎందుకు ఆలోచించాల్సిన వాక్యం. చేసమ్మా మాట్లాడండి.
అయితే పైన వచనంలో అభ్యంతర పరిచిన వారికి శ్రమ అన్నారు కదా, సో అంటే ఆ మనం చేసే పాపం వల్ల ఆయన నామం దూషింపబడడం కంటే ఆ ఏ అవయమైతే పాపం చేస్తుందో అదే నరికి వేయడం బెటర్. ఎందుకంటే ఆ పాపం వల్ల ఆయన నామానికే దూషణ దొరుకుతుంది కాబట్టి ఆయన నామం దూషింపబడద్దు అని అంటే ఈ పాపం చేసే ఒక చెయ్యి నరకబడడం బెటర్.
అందుకే మోనికా సిస్టర్ ఆయన నామం దూషించబడుతుంది అని బలంగా మాట్లాడుతున్నారు. ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు దేవుడి నామం దూషించబడుతుందని?
అంటే ఎవరైతే ఆయన వాక్యాన్ని అభ్యంతరపరుస్తారో, చిన్నపిల్లల్ని ఆయన దగ్గరికి రావడానికి అభ్యంతరపరుస్తారో
తల్లి. నా ప్రశ్న ఏ వాక్యము, ఐదో వచనమా, ఆరో వచనమా, పదో వచనమా, నేను అడిగింది అది. ఎక్కడుందని మీరు ఆయన నామానికి దోషణ అన్న మాట మాట్లాడుతున్నారని అడుగుతున్నారు.
వర్స్ గుర్తులేదన్నా కానీ వాక్యంలో చదివినట్టున్నా.
అందుకే బైబిల్ అంతా తిరగద్దు, మీకు ఇచ్చిన ప్యాసేజ్ లో 14 వచనాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బైబిల్ అంతా తిరిగితే ఈ ప్యాసేజ్ అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవడానికి కదా మనం కూర్చున్నాం. కాంటెక్స్టువల్ బైబిల్ స్టడీలో ఇక్కడ ఉన్న వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ ఉన్న పదాల మీద లేని పదాలు పెట్టి లేని వాటి కోసం వెళ్ళడం కంటే ఉన్నదాన్ని ఆలోచించండి. రైట్, ముందుకెళ్దాం. ఇంకేమైనా మాట్లాడతారా? ఎవరు అన్మ్యూట్ అయినట్టున్నారు
సార్? అందరూ సార్
అయ్యారు మాట్లాడు.
ఇక్కడ ఇక్కడ అక్షరాల శరీర భాగాలని నరుక్కోవడం అనే ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ఉన్న తీవ్రతను బట్టి చెప్తున్నట్టు నాకు అనిపించింది సార్. శరీర భాగాలు మనిషికి చాలా విలువైనవిగా, అత్యంత విలువైనవిగా మనం చూస్తాము. అలాంటి అత్యవసరమైన శరీర భాగాలతో ప్రయారిటీ వాటిని సహితం కూడా మనం పరలోక రాజ్యానికి ఆటంకంగా, అభ్యంతరాలుగా ఉండకూడదు అని ప్రయారిటీ కోసం ఈ మాట పడుతున్నట్టు అర్థమవుతుంది.
శరీర భాగాల కోసం కాదు, శరీర భాగాల కోసం కాదు, మరి దేనికోసం?
మనకి అత్యంత అవసరమైనది, విలువైనది అనిపించేది ఏదైనా సరే, అంటే అది చేయి లాంటిదైనా పాదం లాంటిదైనా, అది మనల్ని దేవునికి దూరం చేసేది ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధపడాలి అనే అదే అనే పద అనే దాన్ని నొక్కి చెప్పడానికి ఈ మాట వాడారని నాకు అనిపిస్తుంది.
ఇక్కడ సహోదరుడు శామ్యూయల్ మెడికల్ సహవాసం నుంచి తను కొలసి 3:5 కోట్ చేశాడు. భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపండి అన్న మాట దగ్గర అవయవాలు పై కనిపిస్తూ ఉంటే అవయవాలు వెనకాల ఉన్న ప్రేరేపణ నేత్రాశ, అవయవాలు వెనకాలన్న ప్రేరేపణ శరీరాశ, వాటిని పెరికేసుకోండి అన్నదాన్ని ఆయన తీవ్రతతో మాట్లాడుతున్నాడు అని సోదరి జోష్ణ చెప్పిన తలంపుల్ని చంపండి అని మాట్లాడినట్టుగా తీసుకోవాలన్నట్టుగానే శామ్యూల్ అంటాడు. శామ్యూల్ ఆలోచన కూడా బాగుంది. సైమన్ నాయుడు గారు అంటారు, చేతితో పాపం చేయకుండా దాన్ని స్టాప్ చేయడమే కట్ చేసుకోవటం. యా శామ్యూల్ మాట్లాడు.
ఇదే కాంటెక్స్ట్ మనం మత్తయి 5:30 స్టడీ చేసినప్పుడు కూడా ఈ కొలసి 3:5 కోడ్ చేసుకున్నాను సార్. సేమ్ ఇక్కడ కూడా కన్ను గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు కూడా
రాజా బాగుంది, రాజా రమేష్ కోట్ చేశాడు Roma 8:13, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసినవి ఉందరు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడలా జీవించదురు. శరీరాన్ని కాదు, శరీర క్రియలను ఆత్మచేత శరీరం మీద కంట్రోల్ కలిగి ఉండటం అని Roma 8:13 రెలవెంట్ వాక్యం. నేను ఒక్కసారి సజీవవాహిని కామెంటరీ చూసేస్తే ఇది అయిపోద్ది. 8వ వచనం ఏమంటున్నారంటే, తన విషయంలో తాను కఠినంగా ప్రవర్తించడంలోని ఉద్దేశం జీవంలో ప్రవేశించడమే. దానికోసం కఠినంగా ప్రవర్తించాలని చెప్పడమే అని వీరు అంటున్నారు. బాగానుంది, ముందుకెళ్దాం. మనం అన్నట్టుగానే అవయవాలను నరుక్కోండి అన్న మాట ఉద్దేశం దాని ప్రేరణను మనం కంట్రోల్ చేయటము లేదా దాన్ని చంపటము అన్నమాట అనుకున్నాము. ఆలోచనతో ముందుకెళ్దాం. రైట్, 9:10 నెక్స్ట్ 9వ వచనం సత్య సిస్టర్ మెడికల్. అమ్మా మీ వాక్యంలో మీరు మాట్లాడేది ఏమన్నా ఉందా?
లేదు సార్.
లేదు అన్నారు కాబట్టి ఎవరికైనా ఉంటే చెప్పండి, తన సమాధానం చెప్పగలుగుతారు. 9వ వచనంలో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మీరు.
పై వచనాన్ని బట్టి ఇందులో కూడా క్లియరెన్స్ ఉంది సార్. సో ముందుకెళ్ళచ్చు.
అదే వచనానికి కనెక్టింగ్ వర్స్ కాబట్టి డిస్కషన్ అక్కర్లేదు, ముందుకెళ్దాము అని చాలా చక్కగా టైం సేవ్ చేశాడు సుధా. రైట్, ముందుకెళ్దాం. తర్వాత 10వ వచనం జోష్ణ, 10వ వచనంలో నువ్వేమైనా మాట్లాడే ఉన్నాయా?
నేను చదివినప్పుడు నాకు ఒకటి క్వశ్చన్ వచ్చింది సార్, వీరి దూతలు అనే క్వశ్చన్ సార్. దానికి నేను వీరి దూతలు అంటే కీర్తనలు 34:7, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉండి రక్షించు అని నేను గ్రహించిన సార్, చూసిన సార్, చదివిన సార్.
ఈ ప్రశ్నకు నువ్వే సమాధానం వెతుక్కోగలిగావు. ఇంకా మిగతాలకి అన్న ప్రశ్న ఉంటే చెప్పగలడానికి కూడా సిద్ధంగా చూస్తున్నా ఉంది. సో వీరు దూతలు అన్న ప్రశ్న రవి మంచిర్యాల నుంచి అడుగుతా ఉన్నాడు. దానికి జోష్ణ అంటుంది, కావలు దూతలు, గార్డియన్ ఏంజల్స్ అని నేను అనుకుంటున్నాను తన అంటుంది. స్టడీ టీం ఇంకేమన్నా మాట్లాడతారా? ఈ మాట నిజంగా విచిత్రంగా ఉంది. వీరు దూతలు అని దూతలు మనుషులకి ఏదో లింక్ ఉన్నట్టుగా ఈ మాట రాయబడింది. దీని మీద మీరు మాట్లాడండి.
వందనాలు సార్. ఇది నాకు కూడా వచ్చిన ప్రశ్నే. అంటే మనిషికి ఒక అబ్జర్వేషన్ కోసం ఒక దూత ఉంటారా అనేటువంటి ప్రశ్న నాకు వచ్చింది సార్. అంటే ప్రొటెక్ట్ చేయడానికి గార్డియన్ ఏంజిల్స్ అనే దానికంటే కూడా దీని మీద కొంచెం మాట్లాడితే బాగుంటుంది.
సుధా కూడా కొంచెం చెప్పండి బాబు అంటున్నాడు. దయచేసి మీరే చెప్పడానికి ట్రై చేస్తే బాగుంటుంది. స్టడీ టైం
ప్రతి విశ్వాసికి ఒక దూత ఉంటదని యేసు ప్రభు ఇక్కడ చెప్తుంది సార్. ఉదాహరణకు అపోస్తల కార్యములు 12:7-10 చూసుకుంటే, ఇదిగో ప్రభు దూత అంటే పేతురు దగ్గర అతని దగ్గర నిలిచాను, అతడు ఉండిన గదిలోనే వెలుగు ప్రకాశించను. దూత
వివరానికి వెళ్ళొద్దు, పాయింట్ చెప్పమ్మా, అవసరమైతే వెళ్దాం, నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు.
అంటే ప్రతి ఒక్క విశ్వాసికి ఒక దూత కావాలిగా ఉంటదని నా ఉద్దేశం.
పేతురు కోసం దూత వచ్చినట్టుగానే ప్రతి విశ్వాసికి ఒక దూత కావాలి. నువ్వు ఆల్రెడీ చెప్పేసావు కావాలి, కాబట్టి ఏం చేస్తున్నా మేము తీసుకున్నాం, మిగతా వాళ్ళు ఏం చెప్తారో వింటున్నాం. తర్వాత నీ వాక్యమే కాబట్టి మళ్ళా నీ దగ్గరికి వస్తాం, ముందు వాళ్ళు మాట్లాడండి. చెప్పండి, వీరు దూతలు అన్న మాటని ఎలా అర్థం చేసుకుందాం? మోనికా, సత్య సిస్టర్
సార్, హెబ్రీ 1:14 రక్షింపబడిన వారికి దేవదూతల సేవకులై ఉంటారని
చాలా రిలవెంట్, చాలా రిలవెంట్ వెర్స్ అది. హెబ్రీ 1:14 దేవదూతలను ఏమని రాశారంటే, దూతలు రక్షణాన్ని స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడకే పంపబడిన సేవకులైన ఆత్మలు, సర్వెంట్స్ అట, గార్డియన్స్ అట. మనం కీర్తనలో వాళ్ళు కావలి కాస్తారు, ఎబిరి 1:14 వాళ్ళు సేవలు చేస్తారు అని రాయబడింది. బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా? కమలమ్మ నిన్న మాట్లాడారు, మాట్లాడాక కొంచెం మేము ఆపినట్టున్నాం, నువ్వు మాట్లాడమ్మా కమలమ్మ గారు.
కీర్తన 91:11 సార్, ఈ మార్గం అన్నింటిలో నేను వాళ్ళతో ఆయన నిన్ను గుర్చి తన దూతను ఆజ్ఞాపించిన.
మంచి మాట, అదే గార్డియన్ ఏంజల్స్ కు రిలవెంట్ మరొక వాక్యం కోట్ చేశారు కీర్తన 91:11. బాగుంది, ఇంకేమన్నా మాట్లాడతారా? మీరు ఫలానా రిఫరెన్స్ అని పెట్టేస్తే ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఆ వాక్యం ఏముంది వెతుక్కునే బదులు మీరు దాని మీద ఏదన్నా మాట్లాడారండి. మత్తయి 11:10 అంటే ఇప్పుడు అందులోకి వెళ్ళాలి, అంత టైం లేదు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ వాక్యం పేస్ట్ చేయండి, మీ పాయింట్ కూడా అక్కడ రాయండి. సజీవవాహిని కామెంటరీకి వెళ్తున్నా, మీరు మాట్లాడారు సజీవవాహిని కామెంటరీకి వెళ్తున్నా. తక్కువ స్థాయిలో ఉన్న వారిని బలహీనులుగా తిరస్కారంగా చిన్న చూపు చూడటం తేలికే. చిన్నవాడు అన్నప్పుడు వయసులోను మిగతా విషయాల్లో చిన్నవాళ్ళు చిన్నగానే చూస్తారు, అయితే భూ ప్రజలకు సంబంధించి దేవుడు తన దూతలను ప్రత్యేక పనులకు నియమిస్తూ ఉంటాడు. వాటిలో ఒకటి దేవుని చిన్నపిల్లలను శ్రద్ధతో చూడటం. మీరు అన్నట్టుగానే గార్డియన్ ఏంజల్స్ కోసం మీరు మాట్లాడిన వాక్యాలు ఇక్కడ కోట్ చేశారు. కానీ దూతలకు పిల్లల్ని శ్రద్ధగా చూసే పని దేవుడు నియమించాడు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూడడానికి దేవుడే దూతలను పెడితే మీరెందుకు వాళ్ళని తృణీకరిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి కాంటెక్స్ట్ ని బట్టి. ఎందుకంటే తప్పిపోయిన దాన్ని రక్షించడానికి మానవ పుత్రుడు వచ్చాడు, దూతలే కాదు మనుషుల సేవలో ఇన్వాల్వ్ అయ్యింది. యేసయ్యే ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఈ చిన్నపిల్లల కోసం ప్రాణం పెట్టాడు. అంత విలువైన వాళ్ళు మనుషులు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ఈ ప్రశ్న వచ్చిన వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పగలిగామా? మీకేమైనా అర్థమైందా? ఎవరి ప్రశ్న? జోష్ణ
వచ్చింది సార్, సమాధానం వచ్చింది.
సార్ సార్ క్లియర్ ఉంది సార్, బట్ ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాన్ని తలకిందులు చేసినట్టుగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఒంటరి కాదు, మనల్ని అబ్జర్వ్ చేసేవారు, మన తప్పులు రికార్డ్ చేసే వాళ్ళు ఉన్నారని ఒక భయం కూడా కలుగుతుంది.
సుధా ఒక అడుగు ముందుకెళ్లి వాళ్ళు సంరక్షణ వాళ్ళు సేవ చేయడం మాత్రమే కాదు గాని వాళ్ళు మన తప్పులు రికార్డ్ చేస్తారు. మేబీ మీరు ఇక్కడ ఏమనొచ్చు, బిలాము గాడి మీద వెళ్తా ఉంటే కత్తి పట్టుకొని దూత వచ్చాడు, ఎక్కడ పోతున్నారా అన్నట్టుగా. అట్లా కూడా దూతలు ఉంటారు, అంటే సంరక్షక దూతలు మన కాళ్ళు చేతులు ఇరగకుండా కాపాడమే కాదు కాళ్ళు చేతులు ఇరిగి కూడా సాయం ఇరగొట్టు కూడా సాయం చేస్తారేమో అన్నట్టుగా సుధా అంటున్నాడు. ఇదేదో మీరు చేసే ఎక్స్ప్లెనేషన్ లాగా అనిపించింది. ముందుకెళ్దాం మరి. తర్వాత వచ్చిన 11-12 మోనికా సిస్టర్ మీ వాక్య భాగంలో మీరు ఏమైనా మాట్లాడతారమ్మా?
పదకొండు 12 వచనాల్లో తప్పిపోయిన ఒక గొర్రెపిల్ల గురించి ఉంది. అందులో అంటే మనం 99 మంచి పనులు చేసినా ఆ ఒక్క పాపమైనా కానీ లెక్కింపబడుతుంది. సో ఆ ఒక్క పాపం బట్టి మనము ఆత్మఫలాలు పొందకుండా ఉండడం అంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతాం. కాబట్టి ఆ ఒక్క తప్పుని కూడా మనము ఒప్పుకొని ఆయన దగ్గరకు రావాలని నాకు అనిపిస్తుంది.
అద్భుతంగా అర్థమైంది. మీరు గైడ్ లైన్స్ లో ఈ 12 పాయింట్స్ చదువుతారా? నా స్క్రీన్ మీకు అనిపిస్తుంది అనుకుంటాను.
ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు. ఓకే,
దయచేసి గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. అక్కడ 99 గొర్రెలు అంటే 99 పాపాలు, తప్పిపోయిన గొర్రె అంటే ఇంకొక పాపం, అట్లాంటి తీసుకోవడం సరి అయినది కాదు.
సేమ్ ఎగ్జాంపుల్ లూకా 15th చాప్టర్ లో కూడా చెప్పబడి ఉంది, తప్పిపోయిన ఇద్దరు కుమారుల గురించి ఎగ్జాంపుల్ గా.
రైట్, ఇంతకీ ప్రశ్నలు తీసుకోవచ్చా? మీరు క్లారిటీతో ఉన్నారా? అదే నా ప్రశ్న. పదకొండు 12 వచనాల్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడచ్చు. మీరేమైనా ప్రశ్నలు మాట్లాడితే మోనికా సిస్టర్ సమాధానం చెప్పడానికి ట్రై చేస్తారు. ఏం ప్రశ్నలు లేవు అని భావిస్తా ఉన్నాను. మరి ముందుకు వెళ్తున్నాను. మోనికా సిస్టర్ చాలా చక్కగా సందీప్ అంటాడు. కాన్ఫరెన్స్ లో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని చూసి సంతోషపడడం కాదు, ఒకడు రాలేదు ఆ ఒక్కడి కోసం మనం పట్టించుకోవటం అన్నాడు. ఇలాగ ఆలోచిస్తే అన్ని కాన్ఫరెన్సులు చాలా ఎరుగుతాయి సంఖ్యలో. సందీప్, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, బాగుంది. 11-12 నుంచి మోనికా సిస్టర్కి నా ప్రశ్న, 99 వదిలిపెట్టి ఒక్కదాని కొరకు ఆయన వెళ్ళడాన్ని ఎట్లా చూడాలి? మీరు ఎలా చూడగలుగుతున్నారు? ఇందాక మీరు ఆత్మీయ అర్థం చెప్పారు కాబట్టి నేను మళ్ళా మీ దగ్గర నుంచి అర్థం చూడడం కోసం మాట్లాడుతున్నాను.
99 గొర్రెలు అనేటివి ఆల్రెడీ దేవుని మార్గంలో నడుస్తున్నాయి, కానీ ఒకటి తప్పిపోయింది. కాబట్టి ఆ తప్పిపోయిన ఒక్క అంటే పాపం చేసిన ఆ ఒక్క అవయం గురించి అయినా గానీ దేవుడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు మళ్ళీ దాన్ని పరిపూర్ణం ఫుల్ఫిల్ చేయడానికి. ఆ ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం అంటే ఒక్క అవయం కూడా పాపం చేయడం దేవునికి ఇష్టం లేదు.
మళ్ళా అవయవాలకు వెళ్ళిందమ్మా. ఓ తల్లి, నువ్వు ఆత్మీయ అర్థాలకు వెళ్ళకమ్మా. రైట్, ముందుకెళ్దాం. మరి అక్కడ మనం లిటరల్ గా చూస్తుంది పాపి, లిటరల్ గా చూస్తుంది గొర్రె, దానికి మళ్ళీ అవయవము పాపము అని వెళ్ళడం వల్ల అసలైన అర్థాన్ని మనం గ్రహించలేదు. కొంచెం ఆత్మీయ అర్థాలకు వెళ్తా ఉన్నారు. ఆత్మీయ అర్థాలు ఎంత తక్కువగా మాట్లాడేది అంత మంచిది. ఆత్మీయ అర్థాలు మాట్లాడవచ్చు, కానీ కనెక్షన్ ఉండాలి, హింట్ ఉండాలి, లింక్ ఉండాలి. మీరేమైనా ఇదిగో గొర్రె అంటే పాపం అని మీరేమైనా చూపిస్తే అప్పుడు మేము తీసుకోగలుగుతాం. ఆ లింక్ లేకుండా ఆత్మీయ అర్థాలు మాట్లాడితే దానివల్ల క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం. మోనికా సిస్టర్, మంజుల విజయ్ మెదక్ నుంచి తన అంటారు, ఒక్క ఆత్మ దేవునికి ఎంతో ప్రాముఖ్యం. నేను ఈ స్టడీ టీమ్ని అడుగుతున్నాను, మీరు ఏ కోవలో వస్తారు? 99 గొర్రెలను చూసి సంతోషించే కోవలో ఉన్నారా? ఆ తప్పిపోయిన గొర్రె కోసం మీరేమైనా చేసే స్థాయిలో ఉన్నారా? ఏమైనా స్పందిస్తారా? మీ మనసు 99 మీద ఉందా? ఆ ఒక్కదాని మీద ఉందా? ఏమైనా మాట్లాడితే బాగుంటుంది.
ఒక్క దానిపైన ఉంటారు కదా,
దానిపైన
ఒక్క దాని మీద ఉంటే మీ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉండో, ఒక్క దాని మీద ఉంటే ఆ ఒక్కల కోసం గృహ దర్శనాలు చేస్తారు, ఆ ఒక్కల కోసం ఏదైనా చేస్తారు. నాకు 99 ఉన్నాయి కాబట్టి మీరు చాలా ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి మీరు ఇలా చెప్పగలుగుతున్నారు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆ ఒకదాని కోసం తాపత్రయపడే పరిస్థితి లేదు, కానీ ఆ 99 ఉన్నాయి కదా అన్న పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. మీ మెడికల్ కోఆర్డినేటర్లు అలా లేరు, చాలా సంతోషం. ఎందుకో మరి అన్ని మెడికల్ సహవాసాల్లోనూ కౌంట్ మాత్రం 99 రావట్లా, 10, 11, 15 అట్లానే ఉన్నాయి. కొంచెం మీరు ఆ ఒక్క గొర్రె మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 100 గొర్రెల స్థాయిలోకి వెళ్ళగలుగుతాం. ఆ 99 మీద ఉన్న వాటి మీద కాన్సన్ట్రేషన్ అవసరమే. బయట ఉన్నవాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు, ఆగిపోతున్న వాళ్ళు, ఇనాక్టివ్ అయిన వాళ్ళని కూడా మీరు పట్టించుకోవాలి. పోలీసులకి అంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. ఆ మాటకు వస్తే మీరు జిల్లాకు 10 మందితో ఒక మెడికల్ సహవాసం కట్టి మేము జిల్లా మెడికల్ సహవాసం కట్టామని ఆగిపోకుండా జిల్లా అంతా ఉన్న మెడికల్ వాళ్ళ కోసం మీరు ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు చెప్పే సమాధానం నిజమే అని మేము నమ్ముతాము. కొంచెం దాన్ని ఆలోచించండి. 13, 14 వచనాలు మోజేస్ గారు, పెంటియా మోజేస్ గారు, మీ వాక్యం నుంచి మీరు ఏమైనా మాట్లాడేది ఉందా?
వాడు దానిని కనుగొనినాడా 99 గుర్రాల గురించి సంతోషించుటకంటే.
వాక్యం చదవమన్నానా? నేను వాక్యం చదవమని పిలిచానే మిమ్మల్ని. చదివేశారు, నిన్న చదివారు, ఈ రోజు స్టార్టింగ్ లో చదివారు. మళ్ళా చదవద్దు. ఏమైనా మాట్లాడేది ఉందా అని అంటే ఏమి లేదు సార్, నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, అడగండి చెప్పేస్తాను అన్నారు మీరు.
నశించిపోయిన ఆత్మను మాత్రమే మనము రక్షించడానికి చూడాలి సార్ అని అర్థమైంది సార్.
ఓ, మీకేం అర్థమైంది చెప్పారు, మాకు అర్థం కాని విషయాలుంటే అడుగుతా, అది కూడా చెప్పేయండి. ప్రశ్నలుంటే చెప్తారా? 13, 14 వచనాలు ఏమన్నా ప్రశ్నలుంటే మీరు అడగవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మా మోజేస్ గారు సిద్ధంగా ఉన్నారు.
సార్, ఈ చిన్న పిల్లవాడిని ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తం కాదు అని ప్రశ్నకు నాకు అర్థం కాలేదు సార్ కొన్ని.
ఓహో, నేను తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. మా మోజేస్ గారికి అర్థం కాలేదు, మీరు సహాయం చేయాలి. చరిటి ఇక్కడ పుష్ప వేణి గారు అనంతపురం నుంచి ఇది అడుగుతా ఉన్నారు. చిన్నవారు అని దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? అది కూడా మీరు మాట్లాడచ్చు. చాలా కాలం తర్వాత కేవీకే రెడ్డి గారిని చాట్ బాక్స్ లో మేము చూడగలుగుతున్నాము. ఏదో బియు అని రాశారు, అది పూర్తిగా రాస్తే చదువుకోగలుగుతాం. కేవీకే రెడ్డి గారు కొందనారు. యశుదా
సార్. సార్ వందనాలు సార్. ఇక్కడ చిన్నపిల్లవారు అంటే పసిపిల్లలు అని అట్లా ఏం కాదు సార్. ఇక్కడ విశ్వాసంలో మొదటి మెట్టులో ఉన్నవారిగా కూడా తీసుకుంటే బెటర్ గా ఉంటుంది సార్. అంటే ఇక్కడ 6వ వచనంలో నాయందు విశ్వాసం ఉంచు వారిని అభ్యంతరపరచడంలో, లేదంటే తగ్గించుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా నశించుకోవడం తండ్రికి ఇష్టం లేదు అన్నట్టుగా తీసుకుంటారు.
6వ వచనం కోట్ చేసిన దాంట్లో కూడా ఈ చిన్నవారిలో అన్నాడు. ఈ చిన్నవారు అన్నప్పుడేమో పైన ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. చిన్నపిల్ల కాదు అని ఎట్లా అంటాం సుధా?
సార్ ప్రత్యక్షంగా అక్కడ చిన్నపిల్లవారు ఉన్నా కూడా అక్కడ స్వభావాన్ని బట్టి మాట్లాడుతున్నారు సార్. తగ్గించుకోవటం, త్యజించుకోవటం అనేటువంటి గుణ లక్షణాలు బట్టి మాట్లాడతారు కాబట్టి ప్రాముఖ్యంగా విశ్వాసమందు ఎవరైతే మొదటి మెట్టులో ఉన్నారో వాళ్ళని అభ్యంతరపరచడం, అంటే పట్టు బోధ ద్వారా తప్పుడు మార్గంలోకి ప్రవేశింప చేయటం అని కూడా తీసుకోవచ్చు నా భావన సార్.
మీ భావాన్ని గౌరవిస్తా ఉన్నాం. మిగతా స్పందించాలి. చిన్నవారు అని మాట్లాడుతున్నారు కదా, ఎవరు ఈ చిన్నవారు? అది ప్రశ్న. కొంచెం స్పందించండి.
అంటే ఎవరు గొప్ప అని శిష్యులు డిస్కషన్ చేస్తున్నారు కదా సార్. అక్కడ చిన్నవారు అన్న దగ్గర తృణీకరింపబడిన వారు, తక్కువగా చూడబడుతున్న వారు, విశ్వాసంలో తక్కువగా ఉన్నవారు, ఆ గొర్రెలో ఒక గొర్రె కోల్పోవడం ఆ విషయం కూడా ప్రస్తావించినప్పుడు నిర్లక్ష్యం చేయబడిన వారు అని అర్థం వస్తుంది సార్.
ఎవరు గొప్ప అని అన్నారు కాబట్టి నేను గొప్ప అని పక్క వాళ్ళు తక్కువగా చూస్తున్నారు, ఆ తక్కువగా చూడబడేవారే అని తీసుకున్నానని ఇమానుయేల్ అన్నాడు. బాగుంది. ఇంకొకరు ఎవరు సిస్టర్ అన్మ్యూట్ అయ్యారు? ఎస్ అమ్మా.
సర్ప్రైజ్ లో సార్, ఒక విశ్వాసి సార్, ఒక విశ్వాసి నష్టపోకుండా దేవుడు పరలోకం అంతా నా చిత్తం కాదని చెప్తున్నాడు సార్. ఒక విశ్వాసి సార్ నేను అనుకుంటున్నాను.
విశ్వాసులు విశ్వాసులు తీసుకోవాలని జోషన్ అంటుంది. ఓకే, మా యూత్ కోఆర్డినేటర్ సందీప్ మీ అందరికి ఉదయకాలం బలమైన ప్రశ్న సంధించాడు. యేసు క్రీస్తు వలె మనం కూడా ఒక వ్యక్తి మరలా తిరిగి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు సంతోషం ఏమన్నా కలుగుతుందా? ఆ సంతోషం కలుగుతా ఉంటే మీరు ఆ సంతోషాన్ని వెతుక్కుంటారు కదా, తీసుకొస్తారు కదా మనుషుల్ని. ఇంకా ఆయన మనసులో ఉన్న మాట ఏంటంటే, మీ యవనస్తుల్ని మా కాన్ఫిడెన్స్ యూత్ కాన్ఫిడెన్స్ పంపిస్తారు కదా అని అడుగుతున్నాడు. అది కూడా ఎవరు వాళ్ళు ఆలోచించాల్సిందిగా యూత్ కోఆర్డినేటర్ పక్షంగా మనం చేస్తున్నారు. మాట్లాడండి, చిన్నవారు అన్నప్పుడు మీరేమంటారు?
సార్ వందనాలు. ఇక్కడ కూడా ఇంకొక మాట ఏంటంటే, నా పేరట వాళ్ళని చేర్చుకోవటం అన్న మాట దగ్గర మనం ఎవరిని చేర్చుకుంటాము అని అంటే, ముందు వచ్చిన ఇంకా మనకు అనేక వచనాల్లో పేదలు, అభాగ్యులు, విధవరాళ్ళు, అనాథలు, లేదంటే ఆహారం లేని వారికి వస్త్రం, అది వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కాబట్టి ఇమానుయేల్ బ్రదర్ చెప్పినట్టు అది నేను ఏకీపిస్తున్నాను సార్.
అట్లాగే, చాలా సంతోషం. నేను ఒకసారి కామెంట్ చదివేస్తాను, మనకు క్లారిటీ వచ్చేస్తుంది, మనం ముగింపులోకి వెళ్తాం. 12వ వచనం, ఇది లూకా 15వ అధ్యాయంలో ఉన్న వివరణ, అక్కడ ఉన్నది అని మాట్లాడుతున్నారు. దారి తప్పి పాపములో పడిపోయిన వారి కంటే మనమేదో మంచివారమని వ్యర్థంగా ఊహించుకుంటూ వారిని చిన్న చూపు చూడడం తగదు. 10వ వచనాన్ని బేస్ చేసుకుని అన్నారు, పక్కకి వెళ్ళిపోయిన వారిని చూసి వాడు పాపాత్ముడు అని మనం పుణ్యాత్ములు లేకపోతే మనం పరిశుద్ధులు అని అట్లా ఆలోచించుకోకూడదు అని అంటారు. ఈ గొర్రెలు ఎవరిని సూచిస్తున్నాయో వివరించే అభిప్రాయాలు రెండు ఉన్నాయి. ఒకటి పాపంలో ఉన్నవారు, రెండు దారి తప్పి తిరిగే విశ్వాసులు. విశ్వాసుల్లో బలహీనలు వస్తున్నారు, అవిశ్వాసులు కూడా వస్తున్నారు అంటారు. 119వ కీర్తన 176 ఓకే అదాన్ని మాట్లాడుతున్నారు. ఈ కింద వాస్తవాన్ని గమనించండి, ఈ గొర్రెలన్నీ ఆ మన ఒకసారి చేస్తాను, ఈ గొర్రెలన్నీ ఆ మనిషి సొంతం, అంటే అవి దేవుణ్ణి ప్రత్యేకమైన సొత్తు. అంటే ఇప్పటికే పాప విముక్తి పొందినవారు లేదా పాప విముక్తి కోసం దేవుడు ఎన్నుకున్నవారు దారి తప్పి తిరిగే గొర్రెను అలాగే వదిలేయడం జరగలేదు. క్రీస్తు అలాంటి వారిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇలాంటి గొర్రెల మూలంగా పరలోకంలో చాలా హడబడి సంతోషం ఉంటుంది. తనకు చెందిన ఒక వ్యక్తి అయినా ఇంకా దూరంగా తిరుగులాడుతూ ఉన్నంత కాలం దేవుని వాత్సల్య భరితమైన హృదయం నెమ్మదిగా ఉండదు. దేవుడు అలాంటి వారిని చూసి సంతోషంగా ఉండడు. వెనక్కు తీసుకురాబడిన వారు దేవునికి మహానంద కారణమవుతారు. గొర్రెలు వారి కాపర్ను గురించి మిగతా రిఫరెన్స్లు అదే మా సందీప్ అడుగుతున్నది. ఇదే మనకేమైనా సంతోషం కలుగుతుందా, ఏమైనా మీకు భారం కలుగుతుందా అని అడుగుతున్నాడు. కొంచెం ఈ ప్రశ్న వ్యక్తిగతంగా తీసుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మిగతా ఏదో రెస్పాండ్ కాబోయారు మాట్లాడండి, కామెంట్ కూడా చదివేశా.
సార్ నాకు ఇప్పుడు చిన్న ప్రశ్న ఏంటంటే, లూకాలోను ఇక్కడ కూడా 99 అంటే 100 ఫిగర్ నే ప్రభు కోట్ చేయడానికి ఏమైనా బలమైన కారణం ఉంటుందంటారా?
ఏమైనా బలమైన కారణం ఉంటదంటారా అని అడుగుతా ఉండగా మీ సమాధానం చెప్పారు. ఏంటి 99కి 1కి లెక్కలేవని చెప్తారని అడుగుతున్నాడు. మ్యాథ్స్ టీచర్లు ఎవరైనా ఉంటే స్పందించండి. స్టడీ టీమ్ లో
సార్ ఇదంతా కూడా ఎవరు గొప్ప అన్నదానికి జరుగుతున్న సంభాషణ అనిపిస్తుంది. 99 గొర్రెలు గొప్ప, మరి నశించిపోయే 1 గొప్ప అన్న దగ్గర ఆయన నశించిదాని అంది నేను సంతోషిస్తాను, చిన్నదాని అందే సంతోషిస్తాను అన్నట్టు అనిపిస్తుంది.
ఆయన మెజారిటీలో సంతోషించట్లేదు, మైనారిటీలోనే సంతోషిస్తున్నాడు. ఎవరు గొప్ప అన్నకాడ గొప్ప వాటి విషయంలో దేవుడికి సంతోషం లేదు, అల్పమైన వాటి విషయంలో సంతోషం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బాగుంది. మనం వచ్చిన వెంబడి వచ్చిన డిస్కషన్ కంప్లీట్ చేసేస్తాం. మన గైడ్ లైన్స్ ప్రకారం నెక్స్ట్ కు వెళ్తా ఉన్నాను. మధ్యలో ఇంకా ఏమైనా ఉండిపోతే అడగండి, లేకపోతే నెక్స్ట్ కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ కు వచ్చేసరికి
కామెంటరీలో 14 వచ్చిన కూడా తమ్ముడు ఒకసారి గుర్తు చేస్తే బాగుంటుంది. 14
కామెంటరీ 14 వచ్చిన నువ్వు ప్రశ్న అడిగావా
సార్? అడిగారు కదా సార్, చిన్నపిల్లవాడు అంటే ఎవడని?
అవును, చిన్నపిల్లడు అంటే ఎవరు మాట్లాడంగా కామెంటరీలో ఏమి ఇవ్వలా.
నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నేను అది ఆత్మీయ అర్థమై ఉండొచ్చేమో కానీ, ఒక కాపరి 100 కంటే ఎక్కువ మందిని అబ్జర్వేషన్ తరోగా చేయలేడేమో అనే భావంతో ప్రభు 99-1 పోల్చి చెప్పారని నాకు అనిపించింది సార్.
99-1 100 కాపరి చేయగలుగుతాడు, 100 అయితే తప్పిపోయిన గొర్రె ఏది అర్థం అవుతుంది, 100 అర్థం కాదని మాట్లాడుతున్నాడు. చక్కటి ఆలోచన. 99 మిస్ అయితే పట్టుకోవడం సులువు అవుతుంది చెప్పగలుగుతాము. సరే, ఆ లేని దాని దగ్గర భావాలు తీసుకోగలుగుతాం తప్ప ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పలేం. బాగుంది, ఆత్మీయంగా ఉంది, బానే ఉంది, రిలవెంట్ గా ఉంది, అంతవరకు చెప్పగలుగుతాం. అది దానికి సమర్థించడం కష్టం అవుతుంది. వాక్యం ఏదన్నా ఉంటే సమర్థించగలుగుతాం.
అయినా కానీ సార్, ఇప్పుడు ఉన్న ఈ ఏమంటారు పెద్ద పెద్ద సంఘాలలో వ్యక్తి వ్యక్తి సంబంధాలు లేనటువంటి విషయాల్లో ఈ వాక్యం మనం హెచ్చరిస్తున్నట్టుగా గుర్తు చేస్తున్నట్టుగా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అందుకని
నీ పాయింట్ నువ్వు మాట్లాడవచ్చు, చక్కగా చక్కటి విషయం అది. మెగా చర్చ్ కాన్సెప్ట్ లో ఉన్నాము. ఈవెన్ కాపరికి విశ్వాసికి మధ్య కనెక్షన్ లేదు. ఆ గొర్రె వచ్చిందా రాలేదా చెప్పే పరిస్థితి కాపరికి లేదు. ఇక్కడ మనం 99 ఒక గొర్రె దగ్గర పక్క గొర్రెలు పట్టించుకోగలగాలి, కాపరి పట్టించుకోగలగాలి, ఆ గొర్రె మళ్ళీ తిరిగి మందులోకి రావడానికి అందరూ తాపత్రయపడాలి. ఆలోచన బాగుంది. మమ్మల్ని కాస్త ముందుకు వెళ్ళనిస్తే కంక్లూడ్ చేస్తాం. ఏదన్నా నిజంగా అర్థం కానుంటే అంత డిస్కస్ చేద్దాం.
సారీ సార్.
రైట్ రైట్. తర్వాత కాంటెక్స్ట్ ఏమన్నా మాట్లాడతారా? సజీవ వాహిని చదివేశాం మనం, సందర్భం మాట్లాడితే బాగుంటుంది, తర్వాత అప్లికేషన్ కి వెళ్దాం. కాంటెక్స్ట్ ఏమన్నా మాట్లాడతారా? 18-14 యొక్క సందర్భం చెప్పండి.
14 సార్, ఈ 1 శిష్యులు యేసయ్యను పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అనేటువంటి ప్రశ్నలు అడగటం సందర్భం వల్ల ఇదంతా కూడా ఈ పారాబుల్ అంతగా నడిచింది సార్. ఆ ప్రశ్న అడిగిన సందర్భంలోనిది
ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్న సందర్భము అని తీసుకోవడం చాలా బాగుంది. ఇందుకే సుధాక నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్రశ్నకు సమాధానం 14 చదివిన తర్వాత ఏమర్థమైందో చెప్తావా? ఆ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏంటి? ఎవరు గొప్ప అన్నదానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి?
ప్రభు ఏ ఒక్కరిని కూడా మిస్ చేసుకోవాలనుకోవట్లేదు సార్, అందరినీ కూడా జీవంలో చూడాలని ఆశపడుతున్నారు.
ఏ ఒక్కరిని మిస్ చేసుకోవట్లేదు జీవం. నా ప్రశ్న అర్థమైతే స్టడీ టీమ్ స్పందించాలి. ప్రశ్న పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప, దానికి 14 స్టడీ చేశాం. మనకేమైనా సమాధానం దొరికింది అనుకోవచ్చా? ఈ దొరికితే ఏం దొరికిందో చెప్పండి.
తను తను తగ్గించుకున్నవాడు అని సమాధానం తీసుకోవచ్చు సార్. ఒకటి
ఎవరు గొప్ప అన్న ప్రశ్నగా ఆయన చెప్పిన సమాధానం తగ్గించుకున్నవాడే గొప్ప. ఎక్కడ ఏ వచనం మీద ఆ కంక్లూజన్ కి వచ్చావు ఇమానుయేల్? ఎన్నో వచనం అది. నాలుగో వచనం, తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు. కాబట్టి తగ్గించుకున్నవాడే గొప్ప, హెచ్చించుకున్నవాడు కాదు. ప్రశ్నకు సమాధానం 4 ఉంది. నేను ఒక మాట యాడ్ చేస్తాను. ఈ లూకాసు వార్త 15 సేమ్ కాంటెక్స్ట్, 15వ అధ్యాయంలో ఎట్లా మనం చూస్తున్నామంటే తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించి వారితోటి ఆయన మాటలు చెప్పాడు. ఆ ఇతరులను తృణీకరించటం ఆ భావన ఉన్నప్పుడే మనం గొప్పగా ఫీల్ అవుతాం. ఈ ప్రశ్నకు సమాధానం లోకరాజ్యంలో ఎవడు గొప్ప అన్న ప్రశ్నకు సమాధానం ఇతరులను పట్టించుకునేవాడు, తప్పిపోయిన గొర్రె కొరకు భారంతో పరిగెట్టేవాడే గొప్పవాడు అవుతాడు తప్ప పక్కోల్ని వదిలేసి నేను నా మట్టుకు నేను బాగుండాలి అనుకున్న వాళ్ళు పరలోకంలో గొప్పవారు కాలేరు అని ప్రభు సమాధానం చెప్తున్నారు. ఇతరులను పట్టించుకోవటం దానికి సమాధానం. తగ్గించుకోవడమే కాదు, తను తాను తగ్గించుకోవడం అన్న మాట చాలా బాగుంది. తగ్గించుకోవడం అన్న మాట ఉంది, ఇతరులను పట్టించుకోవడం అన్న మాట ఉంది. తృణీకరించడం అన్న ప్రశ్నకు సమాధానం, తృణీకరిస్తూ వాళ్ళు మాట్లాడుతున్న దానికి సమాధానంగా తృణీకరించడం కాదు ప్రేమించటం, అది సమాధానంగా తీసుకుంటే బాగుంటుంది అన్నది నా భావన. కాంటెక్స్ట్ మాట్లాడారు ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు యేసయ్య చెప్తున్న సమాధానం. నా మటుకు నేను ఈ వాక్యంలో ఇతరులను ప్రేమించటం ఎంత ప్రాముఖ్యమో అది మీరు చూడగలుగుతున్నారని భావిస్తున్నాను. అప్లికేషన్స్ మాట్లాడతాం వరుసగా. కమలమ్మ గారు మీ అప్లికేషన్ చెప్తారా? మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ లో ఉన్నారు, చూడండి.
నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నానండి.
నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను అంటే నాకు తెలిసి ఇప్పటికే మీరు తగ్గింపు మనసు కలిగి ఉన్నారు. అంటే ఏమైనా హెచ్చించుకుంటున్నాను ఒక మాట, నేను ఇంకా హెచ్చించుకుంటున్నాను. పెద్ద వయసు కాబట్టి పెద్ద వయసులో ఉన్నప్పుడు ఎవరైనా చెబితే దాని ఏదో చేదస్తం అంటారు, తీసుకోలేము. అట్లాంటిది ఏమైనా మార్చుకుంటున్నారు అనుకోవాలమ్మ ఇక్కడ. వయసులో పెద్దగా ఉన్నా సరే విధేయతలోను వినే విషయంలో చిన్నపిల్ల ఉండాలనుకుంటున్నాను అన్నారు. బాగుందమ్మా. తర్వాత సునీత సిస్టర్ మీ అప్లికేషన్ చెప్తారా? అమ్మా
సార్, నేను కూడా అదే సార్. చాలా వరకు అన్నిట్లో నేను బెస్ట్ కదా అని నేను చాలా వరకు అనుకుంటున్నాను, అది కూడా తప్పే అని ఈరోజు నేను తెలుసుకున్నాను సార్.
ఓ చాలా సంతోషం. నేను అన్నదే చాలా తప్పు, నేను కాదు అని మీరు అర్థం చేసుకున్నారు, చాలా సంతోషం.
అవును సార్, అవును
సార్. సుధా
సార్, వందనాలు సార్. ఈ పదవచనం ప్రకారంగా ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు అన్నమాట నన్ను చాలా ఆలోచింప చేసింది. సో నన్ను అబ్జర్వ్ చేసేటువంటి టీం ఒకటి ఉంది అని నేను భావించి క్రమంగా ఉండాలి అని ఆశపడుతున్నాను సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను,
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను. దోతలు నాన్ను చూస్తున్నారు, కాపాడమే కాదు కాని గుణపాఠాలు కూడా చెప్తారని అర్థమైనట్టుంది, చాలా సంతోషం. తర్వాత శామ్యూయేల్
సార్, ఉన్నాను సార్. నన్ను నేను రాజ్యానికి సిద్ధపరచుకుంటూ తప్పిపోయిన వారిని కూడా సిద్ధపరచాలని నా తీర్మానం సార్.
తప్పిపోయిన వారి కోసం నేను ప్రయాసపడతాను. బాగుంది సామ్యూయేల్. సత్య సిస్టర్ చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, ప్రేక్షక పాత్ర పోషించకుండా మీరు యాక్టివ్ పాత్ర పోషించాలి. తప్పకుండా మీ చాట్ బాక్స్ లో మీ అప్లికేషన్స్ రాయండి. ఎస్సమ్మా సత్య సిస్టర్
సార్, నన్ను నేను తగ్గించుకుంటూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఇంకా ఎక్కువ వారి కొరకు ప్రార్థించేదానిగా ప్రయత్నం చేసేదాన్ని ఉంటానని అప్లికేషన్ చేసుకుంటాను.
చాలా సంతోషం. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను, ప్రయత్నం చేస్తానన్నా కూడా చాలా ప్రాముఖ్యమైన మాట, నన్ను నేను తగ్గించుకుంటా, నన్ను నేను పొగట్టుకుంటాను, అప్పుడే ఆ పని చేయగలుగుతాం. చాలా సంతోషం. మనల్ని మనం పోగొట్టుకోకుండా ఇతను సంపాదించుకోలేదు. బాగుందమ్మా మీ అప్లికేషన్ బాగుంది. జోష్ణ
సార్, ప్రైజ్లో సార్. నా ప్రవర్తన నా క్రియల ద్వారా మారు మనసు పొందిన ఎవరినైనా తృణీకరించకుండా నేను చూసుకోవాలని అనుకుంటున్నాను. అంటే
చాలా సంతోషం. బాగుంది, ఎవరిని తృణీకరించను, నా ప్రవర్తన అలా ఉండదు అని నువ్వు అప్లై చేసుకున్నా. బాగుంది. మోనికా సిస్టర్,
అంటే నేను తప్పిపోయినప్పుడు దేవుని వాక్యం విషయంలో నేను తప్పిపోయినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ సెట్ చేసుకుని ఆయన దారిలోకి వస్తానో దేవుడు దాన్ని సెలబ్రేషన్ గా ఎంచుతాడు కాబట్టి అంటే నేను తప్పిపోయి మళ్ళీ తిరిగి రావడం అది ఒక రిగ్రెట్ కాకుండా ఆ తర్వాత అది సెలబ్రేషన్ గా మారుతుంది అనేసి నేను అనుకుంటున్నా.
అప్లికేషన్ అంటే నేను ఆల్రెడీ తప్పిపోయానండి, ఇప్పుడు దేవుడు నన్ను దేవుడి దగ్గరకు వస్తాను, అదే అమ్మా మీ అప్లికేషన్? ఆల్రెడీ తప్పిపోయి తిరుగుతున్నారా?
లేదు బ్రదర్,
అది కాదు. మీరు చదివిన వాక్యాల్లో ఏదైనా ఒకటి నేను మార్చుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నాను, నేర్చుకుంటున్నాను, అట్లాంటిది ఒకటి చెప్పండి. ఏదో బాగా చెప్పాలి కాదు, మీ హృదయాన్ని ఏదైనా తాకితే ఆ ఒక్క విషయం చెప్పండి, అది అప్లికేషన్ అవుతుంది. మోజస్ గారు
సార్, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికే నా ఉద్దేశం సార్.
మీ ఉద్దేశం ఏంటని అడగట్లేదండి, మీ అప్లికేషన్ ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు
నా అప్లికేషన్ ఏంటంటే సార్, నశించిపోతున్న ఆత్మలను భారం కలిగి దేవుళ్ళు నడిపించాలని నా అప్లికేషన్ సార్.
మంచి మాట, ఆత్మను సంపాదిస్తానన్నారు, బాగుంది. చాట్ బాక్స్ లో కూడా చక్కటి అప్లికేషన్స్ రాస్తా ఉన్నారు. సందీప్ అంటాడు, నేను కూడా తప్పిపోయిన వారిని వెతికి తిరిగి దేవుని వద్దకు నడిపించాలి, మనం కూడా అన్నాడు. నేను ఒక్కడిని చేస్తే అవదు బాబు, అందరం చేద్దాం అని అంటున్నాడు. అట్లాగే అర్థమైంది, ఆ హృదయంలో ఉన్న బాధ ఏంటి అర్థమైంది. రాము ఎలక్ట్రికల్ సహవాసం, అందరికీ పరిచారకుడినే ఉండాలని నిర్ణయించుకున్నాను. చాలా మంచి మాట. కళ్యాణి అమ్మ, నా అనే గర్వాన్ని తగ్గించుకొని ఇతరుల కొరకు ప్రయాసపడతాను, బాగుంది. శ్రీను పల్నాడు, నేను ఇతరులను తృణీకరించను. మాధవిలత కొత్తగూడు ICDS, నేను చాలా బెస్ట్ అని అనుకుంటూ ఉంటాను, ఇక్కడ నుంచి ఈ విషయంలో మార్చుకుంటాను. చాలా చక్కటి అప్లికేషన్. అనంత కుమార్, దేవునికి దూరంగా ఉన్న వారిని దేవుని వైపుకి నడిపిస్తాను, బాగుంది. చిట్టమ్మ, చిన్న పిల్లల వలె నిష్కల్మషముగా ఉంటాను, బాగుంది. రాజా రమేష్, నేను గద్దించేవాణిగా ఉండాలనుకుంటున్నాను. ఏంది అయ్యగారి గద్దిద్దామంటే, ఎవరిని గద్దిద్దామని? ఎందుకు అట్లా తీసుకున్నావు కింద పెట్టు. నేను గొప్ప అనే ఆలోచన ఎప్పటికీ రాకూడదని అనుకుంటున్నాను. శేఖర్, బాగుంది. అనురాధ, ప్రతిరోజు నేను వినయముగా ఉండాలి అని దేనికి తక్కిరగా ఏదో పెట్టారు. స్వరూప ఓడియప్, ఎవరిని తృణీకరించక దేవునికి దూరం అవుతున్న వారిని దేవుని వద్దకు నడిపించాలనుకుంటున్నాను, బాగుంది. పుష్ప సుబ్బు, నన్ను నేను తగ్గించుకొని ఇతరుని పట్టించుకుంటాను, బాగుంది. రాజా రమేష్, 15 వచ్చిన దానికి ఎందుకెళ్ళో, మేము 14 వచ్చిన దాకా స్టడీ చేస్తుంటే నువ్వు ఇంకా అడ్వాన్స్ లో ఉన్నావు, వచ్చేవారు 15లోకి వెళ్దాం, 14లోనే నువ్వు అప్లికేషన్ చెప్పాలి. బాగుంది, చక్కటి అప్లికేషన్ చెప్పారు, బాగా స్పందించారు. నిన్నటి దినమందు బాగోలేదు బాగోలేదు అన్నదాన్నే కూడా మీరు ఈరోజు బాగుంది అనిపించగలిగారు. ఇట్లాగే మీ జిల్లాలో బైబిల్ స్టడీని బాగా నడిపిస్తారని భావిస్తా ఉన్నాను. రైట్, బాగుంది. ఇక్కడ ఒక్కరు సమయం తీసుకుని క్లుప్తంగా వాక్య తలంపును బట్టి అట్లాగే అప్లికేషన్స్ తీసుకున్న వారి కొరకు ప్రార్థన చేస్తే మనం సమయాన్ని ప్రార్థన కప్పు చెప్దాం. అట్లాగే ఈరోజు ఆల్మోస్ట్ 4 నెలలు లేట్ అయిపోయింది బడ్జెట్లు చెప్పి. ఈరోజు బడ్జెట్ చెప్పడానికి కూడా శాలెం ఎస్ఐ గారు అంతా ఉన్నారు. ప్రార్థన తర్వాత, బడ్జెట్ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. అప్లికేషన్స్ బట్టి ప్రార్థన చేయండి ఒకరు. స్టడీ టీమ్,
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. మీ ఉచితమైన కృపచేత మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయా మీరు చూపిస్తున్న వాత్సల్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని నమ్మారు, అంతే నమ్మకంగా మేము పనిచేయటాన్ని మీరు కృప చూపించండి తండ్రి. అయా ఎందరికో లేని గొప్ప భాగ్యం ఎస్ఎఫ్జేలో మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ బైబిల్ స్టడీని ప్రభువా మీరు డిజైన్ చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. అయా నాయన వచ్చిన మెమ్మరి వచ్చినాన్ని మేము జ్ఞానం చేసుకుంటాం నిన్నటి దినాన్న, మళ్ళీ ఈ రోజు కూడా ప్రభువా అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు అయా హృదయాలు సరి చేసుకోవటానికి మాలో ఉన్నాయి తీసివేసుకోవటానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి చక్కటి ఆలోచనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ తీసుకున్న తీర్మానాలు నిర్ణయాలు ఏవైతే నాయన ఆత్మల పట్ల భారం కలిగి నశించే వారి పట్ల ప్రయాసపడాలని ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. నిజంగా నాయన నాయన మొదటి దినాలు అనేక మంది ఉన్నప్పుడు ఇప్పుడు వారికి అనిపించలేని పరిస్థితుల్లో వారిని మేము నాయన మరి వెతికి వారిని నాయన మరి సహవాసంలోనికి ఆహ్వానించాలనేటువంటి తీర్మానంలో మా అందరికీ మీరు ఇచ్చిన ఏక మనసును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మా పనులు మేము చేసుకుంటూ నీ సేవ చేసే ఒక దొడ్డ పనిని మాకు అప్పగించినందుకై మీకు వందనాలు. నాయన శక్తి వంచన లేకుండా పనిచేయటానికి ఆత్మదేవుడు మా అందరికి సహాయం అందించమని ఇప్పటి వరకు సమాధానకరంగా క్రమంగా జరిగించిన ఈ యొక్క బైబుల్ స్టడీని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్టడీ టీంను బట్టి, మెసేజ్లు పెట్టిన వారిని బట్టి, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకుని వారి హృదయాల్లో తీసుకున్న తీర్మానాలన్నీ కూడా నెరవేర్పులోనికి తీసుకురావడానికి మీ ఆత్మ సహాయాన్ని అందించమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి బతిమాలు పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.